జై సాయిరాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 5వ అధ్యాయము. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట ఫకీరుకు సాయి నామము ఎట్లు వచ్చెను, ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, వేప చెట్టు కిందనున్న పాదుకల వృత్తాంతము, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మొహయుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహర్ అలీ అనే కపట గురువు. పెండ్లి వారితో కలిసి బాబా షిరిడి తిరిగి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచ్చట ధనికుడు మహమ్మదీయుడు ఒకడు ఉండెను. అతని పేరు చాన్ పాటిల్. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెదకినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు 1-9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము తాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ని చూచి అతనిని పిలిచి చిలుము తాగి కొంత తడవు విశ్రాంతి కొనుమన్నెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకున్న గుర్రమునదని చాంద్ పాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ పక్కన వెతుకుమని ఫకీరు చెప్పెను. అతడు అచ్చటకు పోయి గడ్డిమేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడనియూ, గొప్ప ఔలియా అనగా సిద్ధపురుషుడు అయి ఉండవచ్చుననియూ అనుకొనెను. గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉండెను. కాని చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటిల్కు అందించెను. ఇదంతయూ చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడుకొనెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలముండెను. ఆ పాటిల్ ఆ గ్రామమునకు మునసబు. అతని భార్య, తమ్ముని కొడుకు పెండి సమీపించెను. పెండ్లి కూతురుది షిరిడి గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిల్ షిరిడి ప్రయాణం అయ్యెను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రము షిరిడిలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలచెను. ఫకీరుకు సాయి నామము ఎట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడి చేరగనే ఖండోబా మందిరమునకు సమీపమున ఉన్న భక్త మహల్సాబాది గారి పొలములో ఉన్న మర్రిచెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్నటువంటి ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూచి భక్త మహాల్సాపతి రెండు సాయి అని స్వాగతించెను. ఎక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలవదారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసము ఏర్పరచుకొనిరి. బాబా షిరిడీ రాకపూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోను చావడిలోను ఉండెను. కొంతకాలము ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాస్ గోసావి అను ఇంకొక యోగి అచటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాస్ పోవుచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చుచుండేవాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయుచుండట చూచి అతడు షిరిడీ గ్రామస్థులతో ఇట్లనెను, ఈ మణి ఇచ్చట ఉండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైంది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు, కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగెను. ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడు అనే యోగి పుంగవుడు ఉండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి శిష్యుడు. అతను ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను, ఈయన ఎంత అమూల్యమైన రత్నమో, సామాన్య మానవుని వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి యావలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున ఉండగా జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకునేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు పోవునప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండేవారు. అనుదినము వామంతాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండేవాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలతో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండిరి. కాల్చనివి అగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగుచుండడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచట ఒక పూలతోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరము అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతము. అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణజీ అలీబాక్కర్, ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేవాడు. అతడు ఒకప్పుడు షలాపూర్ జిల్లాలోని అక్కలకోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవల్లని అనుకునెను. అతడు అచ్చటికి పోకమునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను, ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము, అచ్చటికి పోయి నీ పూజ వెనరించుము. అందుచే అక్కలకోట పోవాలని తన నిర్ణయమును మార్చుకొని భాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠించెను. ఇది సక సంవత్సరము 1834 శ్రావణ మాసములో, అనగా క్రీస్తు శకము 1912 జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనే బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేరు నాయకునకు అప్పగించబడెను. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠాణే వాస్తవుడైన శ్రీ బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మమల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణమేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుంచి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912 సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు షిరిడీకి వచ్చెను. పనితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ ఆలీభాకర్ అను అతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణమేరు నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమమున షిరిడి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండరు సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోవా మందిరం ముందున్న ఉపాసనీ మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులు చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిది. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమవ్యం ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణిమ నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోవా మందిరం నుండి ద్వారకామాయకి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వాణ్ణి వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుంచి పాస్తాసేట్ అను పార్సీ భక్తులకుడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్ఠకు ఖర్చు నిమిత్తము ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాను. తర్వాత లక్ష్మణ కచేశ్వర్ ఖార్గే అనే బ్రాహ్మణుడు నానుమామ అనే పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుంచి చిరిడి తెచ్చుటకు 7.8 అణాల ఖర్చు సగుణమేరు నాయక్ ఇచ్చెను. ప్రస్తుతము కాకడే పూజ చేయుచున్నాడు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కలకోటకర్ మహారాజ్ భక్తుడు 1912 సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గ మధ్యమున షిరిడీ అందు దిగెను. బాబా దర్శనము చేసిన తర్వాత అక్కల్కోట గ్రామమునకు పోవలనని బాబా వద్దకేగి అనుమతినిమ్మను. బాబా ఇట్లనెను, అక్కల్కోటలో ఏమున్నది? అక్కడికెళ్ళపోయేదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతము ఇక్కడనే ఉన్నాడు. వారే నేను. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశాను. హేమాత్ పంతునకు ఈ వివరములు తెలిసి ఉండవు. తెలిసినచో సచ్చరిత్రలో వ్రాయట మాని ఉండరు. మొహియుద్దీన్ తమ్మూలితో కుస్తీ జీవితంలో మార్పు. షిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహయుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిది. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుంచి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనను. లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించే పొడవాటి చొక్క అనగా కఫ్నీని తొడుక్కుని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతృప్తి చెందేవారు. రాజ్య భోగము కంటే దరిద్రమే మేలని నుడివేడేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీలయందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయములో దేహమును దమించి దేవుని సహవాసము చేయుము అని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుంచి గంగాగీర్ సంసారము విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొడుకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతటి తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలు ఒడ్డును గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలము ఊరకనే కొంత దూరం నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండెడివారు. నీమ్గావ్లో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగ్లే అనే అతని ఇంటికి తరచుగా పోవుచుండేవారు. బాబాసాహెబ్ డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరుణ్ణి సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడాగాను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కరు, కేశవ్ చిదంబరు మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదు నందు శయనించుచుండెను. పొగ పీల్చుకొను చిలుంగటము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్నీ, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకునే సటకా అనే చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చేయివైపు నుంచి వెనుకకు వేలాడునట్లుగా వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచేవారు. చెప్పులను తొడిగేవారు కాదు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్నీ కింద లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనుటకు దునికి ఎదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో రెండు గదుల ఆ స్థలం మాత్రము ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరమ్మతు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము టాకియా అనగా రచ్చబండలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షాహుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్లు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుక్కుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకునిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదు అనిరి. బాబా కలత చెందక ఒట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయూ గమనించుచుండిరి. అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని తాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాలో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయము పొందినట్లుగా ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నించమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యమును అంటిపెట్టుకునుడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అనే ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపంలోనున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూడసాగిరి. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అనే గోడను నిర్మించుకొనుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించే గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందు ఉండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయేరి. అతడు బాబాను తన శిష్యుడు అని చెప్పేవాడు. బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వలనే మసులుకొనేవారు. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకునిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండెడివారు. కాని అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో ఉండుట ఎంతమాత్రమో ఇష్టం లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జౌహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చే లోపలే షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారు ఇట్లు మాట్లాడుకొనుచుండగా జౌహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులు ఇద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను. చాన్పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏండ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజవంతమైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యా పాటిల్ కాశీనాథ్ షింపే మొదలైన అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు. వారు జౌహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదంలో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి హిడి నుంచి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూర్లో ఉండి చాలా ఏండ్ల తర్వాత షిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడు అనే భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చుచెను. ఈ విధముగా శిష్యుడు గురువును ఎట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలను బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.